చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
మానవజాతి చరిత్రలో భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మనమందరము కలిసి ఒక విశేషమైనటువంటి సాధనా విధానాన్ని అందజేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటి ఆ సాధనా విధానము అంటే, మెడిసిన్ లో ఎలాగైతే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం మనుషులు వెతుక్కుంటున్నారో, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం మానవ జాతి వెతుక్కుంటోంది. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానము మనిషికి భక్తి కోసం ఉపయోగపడుతుంది తప్ప మనిషి యొక్క శీలాన్ని కాని, మనిషి యొక్క ఆదర్శాలను కాని, మనిషి యొక్క జీవిత లక్ష్యానికి కాని ఎందుకు ఉపయోగపడదు. అంతవరకు అందరికీ చాలా స్పష్టంగానే ఉంది. అమెరికాలో చదువుకున్నా, జర్మనీలో చదువుకున్నా, భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం మనం చూసుకున్నా కూడా ఏంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటే, చదివినటువంటి చదువు భక్తికి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు. మళ్ళా ఆ ప్రమాదం కూడా ఉంది. కానీ ఖచ్చితంగా ఈ విద్య మనిషిని మనిషిగా జీవించేటట్టు చేయటం లేదు. దానికి ఆల్టర్నేటివ్ గా ఒక భారతీయ సనాతన విద్యను మళ్లీ మనము ప్రపంచానికి అందజేయటానికి ప్రయత్నం చేస్తున్నాం ఒక సంవత్సరం నుంచి. ఈ సంవత్సరంలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలలో అపూర్వగిరి మీద వేంచేసి ఉన్నటువంటి అపూర్వ గణపతి యొక్క ఆశీస్సులతో ఏం నిర్ణయించుకున్నామంటే, 14 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం ఇక్కడ కొనసాగిస్తూ ఉంటాం. ఈ గణపతి నవరాత్రుల్లో ఇక్కడే జరుగుతాయి. అది జరిగిన తర్వాత అనంత పద్మనాభ వ్రతం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇదంతా ఏ దృష్టికోణంతో చెప్తున్నాము అంటే, మూడు ముఖ్యమైనటువంటి విద్యలు మనం పట్టించుకోవటం లేదు. ఒకటి కుండలిని జాగరణ, దాన్ని షట్చక్ర జాగరణ అని కూడా అంటాం. అసలు ఆ విద్య ఉన్నది అని కూడా మానవ జాతిలో చాలా మంది వినటానికి కూడా ఇష్టపడటం లేదు. అది ఒక హేళనగా, అంటే ఒక పామరులు, బుద్ధిహీనులు, బుర్రలేని వాళ్లు అనుకునేటటువంటి మాట తప్ప అసలు అలాంటి ఒక విద్య ఉన్నది అన్నది కూడా మనం మర్చిపోయాం. కుండలిని విద్య, అది మళ్లీ మనము క్రమక్రమంగా ప్రపంచానికి అందజేయాలి. దానికి కావలసినటువంటి పునాదులు మనం వేసుకుంటున్నాం. రెండోదేంటి, మనం నేర్చుకోవాల్సినది పంచకోశముల యొక్క అనావరణ. కేవలము భౌతిక శరీరం మీద ఆధారపడి ఉన్నటువంటి జీవిత విధానం వల్ల మిగతా 4 శరీరాలకి కావలసినటువంటి ఆహారం వెళ్ళటం లేదు. మనిషికి 5 శరీరాలు ఉంటే కేవలము 1 శరీరానికి సంబంధించినటువంటి ఆహారమే వెళ్తోంది. మనకి భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ఆహారమే వెళ్తోంది, విద్య వెళ్తోంది తప్ప మిగతా విద్యలు మనకి రావటం లేదు. అసలు అదే ముఖ్యమైనటువంటి కారణం మన బాధలకి. మూడవది, 3 గ్రంథుల భేదన. వీటినే చతుర్దశ భువనాలుగా మాట్లాడుకుంటాం మనం. 6 చక్రాలు, 5 కోశములు, 3 గ్రంథులు. ఈ విద్య పూర్తిగా హుళక్కి అయిపోయింది. అసలు ఈ విద్య గురించి మాటలే ఎత్తటం లేదు ఎవరు. ఎవరైనా మాటలు ఎత్తినా కూడా దాని గురించి చిత్ర విచిత్రమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. దీన్ని సవరించుకోవటానికి 3 అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి మన దేశంలో. ఆ 3 గ్రంథాలు రామాయణం ఒకటి, కుండలిని జాగరణకి ఉపయోగపడుతుంది. మహాభారతము పంచకోశ సాధనకి ఉపయోగపడుతుంది, పంచకోశ జాగరణకి ఉపయోగపడుతుంది. 3 గ్రంథుల యొక్క భేదనము మహాభాగవతం, శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్ర 3 గ్రంథుల్ని భేదించడానికి ఉపయోగపడుతుంది. తమాషా ఏంటి అంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఎప్పుడైనా యాత్రకి బయలుదేరితే చాలా చోట్ల మనకి భాష రాదు, చాలా ఇబ్బంది పడతాం మనం. ఒకళ్ళ భాష ఒకళ్ళకి రాదు, ఇంకోటేంటి మనం ఇబ్బంది పడతాం ఆ యాత్రకి వెళ్తున్నప్పుడు, ఆహారం. కాశీలో నేను చదువుకుంటున్నప్పుడు మా బంధువులలో చాలా మంది బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకోవాలి అని వచ్చేవారు. వచ్చిన తర్వాత ఆహారం సూట్ అవ్వక వెనక్కి వెళ్ళిపోయేవారు. ఆహారం ఎంత ప్రమాదకరమైందో అర్థమైంది కదా. ఆ ఆహారం ఎంత చిత్ర విచిత్రంగా ఉంటుంది. కాశ్మీరు కన్యాకుమారిలో తీసుకునే ఆహారం వేరు, కేరళలో తీసుకునేటువంటి ఆహారం వేరు. అనంతపూర్లో మా నాన్నగారు పనిచేస్తున్నప్పుడు మా నాన్నగారి దగ్గర ఒక కొలీగ్ ఉండేవాడు, అతను కేరళవాడు. కేరళ నుంచి అతనికి వెళ్ళాడు, కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వచ్చాడు. మా నాన్నగారు అప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కలవటానికి వచ్చి, సార్ మీకోసం మా కేరళలో తయారు చేసేటటువంటి, మేమందరం కూడా చాలా ఇష్టపడేటటువంటి ఒక స్వీట్ తెచ్చాను అన్నాడు. సరే చిన్నపిల్లలు మేము అక్కడ ఉన్నాం, సరే పెళ్లి ప్రజెంటేషన్ గా స్వీట్ తెచ్చాడు కదా అని ఇస్తే తినబోయాను. అది కొబ్బరి నూనెలో వేయించినటువంటి ఏదో స్వీట్. కొబ్బరి నూనె వేయిస్తే మీరు తినగలదేమో నాకు తెలియదు కానీ నేను తినలేకపోయా. కానీ అది వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి పోషక ఆహారము. ఇన్ని రకాల వివిధమైనటువంటి భాషలు, వివిధమైనటువంటి ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలు భాషలతో పాటు విచిత్రమైనటువంటి మానవీయ సైకాలజీ. ఒకడికి నచ్చింది ఒకడికి నచ్చదు, ఒకడు చెప్పింది ఒకడు విండు. ఇందులో అయినా ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి చాలా లాభం. ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకి చాలా లాభం. ఏంటి లాభం? మీకు నచ్చినది చెప్తా, ఒకడేమో ఇది రైట్ అంటాడు, ఇంకోడు అంచేత మీరేం చేయాలి? అప్పుడు మీకు ఏది నచ్చితే అది స్వీకరించవచ్చు. ఇంతకీ డాక్టర్ చెప్పింది రైటా, మీరనుకున్నది రైటా? ఉదాహరణ అర్థమైందా మీకు? మళ్ళీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఒక సీరియస్ కండిషన్ ఉంది, ఫైనల్ డయాగ్నోసిస్ అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది క్యాన్సర్ మీద. అందులో ఏమవుతుంది అంటే, ఒక అమ్మాయికి కాలు దగ్గర క్యాన్సర్ వస్తుంది. ఒక ఎక్స్పర్ట్ ఏం చెప్తాడంటే ఇమీడియట్ గా కాలు తీసేయాలని ఆ అమ్మాయికి. ఇంకొక వారం రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి అవ్వబోతోంది. ఎక్స్పర్ట్ డాక్టర్ ఏం చెప్పాడు అంటే, ఈ కాల్ తీసేయకపోతే ఇంక అమ్మాయి బతకదు అని. సెకండ్ ఒపీనియన్ కి మూడు రోజులు టైం తీసుకున్నారు. సెకండ్ ఒపీనియన్ వచ్చింది, అది బినైనే, అదేమీ మ్యాలిగ్నెన్సీ ఏం లేదు, కాల్ తీసేయక్కర్లేదు. ఇప్పుడు ఏమైంది, ఇద్దరు ఒపీనియన్స్ వచ్చాయి మనకి, ఇద్దరే ఎక్స్పర్ట్ డాక్టర్సే. ఒకడేమో కాల్ తీసేయాలి తక్షణం, లేకపోతే అమ్మాయి బతకదు అన్నాడు. ఇంకోటి అసలు ఏమీ ప్రమాదం లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? మన డాక్టర్ చేతిలోనే మనం. ఇప్పుడు మీ ఇష్టం, మీ ఆపరేషన్ చేసుకోవాలి అని లేదు అంటే ఆ ఎక్స్పర్ట్ మాట వింటారు, ఆపరేషన్ చేసుకోవాలి అని ఉంటే ఈ ఎక్స్పర్ట్ మాట వింటారు. ఇంతకీ మీరు చేసినది ఎక్స్పర్ట్ చెప్పినది కాదు, మీకు నచ్చినది. అది అర్థమవుతోందా? ఎక్స్పర్ట్ చెప్పిందేం చేయటంలే మనం, మనకు నచ్చిందేదో చేస్తాం. దీనికి ఉదాహరణ గాయత్రి మంత్రం గురించే. అమలాపురంలో ఇలాగే గాయత్రి మంత్రం దాని గురించి నేను చెప్తున్నప్పుడు ఒక వేద పండితుడు వచ్చి, మాస్టరు మీరంతా చెప్తున్నారు బాగానే ఉంది, స్వరం గురించి మీరు చెప్పటం లేదు కదా, స్వరం గురించి చెప్పకపోతే అట్ట అన్నాడు. అవునయ్యా, నేను స్వరం గురించి చెప్పటం లేదు, మా గురువు గారు స్వరం గురించి నాకు ఏమి చెప్పలేదు, నేనేమి దాని గురించి చెప్పటం లేదు అన్నాను. మరి వాళ్ళేమో స్వరం అంటున్నారు, మీరేమో స్వరం అక్కర్లేదు అంటున్నారు అన్నాడు. నువ్వే చెప్పావు కదయ్యా, నేను చెప్పింది చేయదలుచుకుంటే స్వరం అక్కర్లేదు, వాడు చెప్పింది చేయదలుచుకుంటే స్వరం కావాలి. ఇంతకీ ఏం చేయాలి? మీకు నచ్చింది చేయండి. చివరికి జరిగేది అది. మీరు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? మీకు నచ్చిందే చేస్తారు తప్ప ఎక్స్పర్ట్స్ చెప్పింది చెయ్యరు. భావం అర్థమైంది కదా? ఇలాంటి వాతావరణంలో భారతీయ విద్యా విధానం యొక్క గొప్పతనం చూడండి. టెక్స్ట్ బుక్స్ లేవు, నోట్బుక్స్ లేవు, ట్యూషన్ మాస్టర్స్ లేరు, ఎవరూ లేరు. కానీ కన్యాకుమారి నుంచి కేరళ వరకు, కాశ్మీర్ వరకు రామాయణం అందరికీ తెలుసు. ఏ గురువు చెప్పాడు మీకు రామాయణం? ఈ మధ్య తెలియని వాళ్ళు గొప్పవాళ్ళు తయారవుతున్నారు మనలో కూడా. విద్యాబోధన యొక్క రహస్యం మనం ఋషుల దగ్గర నేర్చుకోవాలి. మనం ఎంత గాభరా పడిపోతామో, ఎలా చెప్పాలి, అందరికీ ఎలా అందజేయాలి అని. ఎలా అందజేశారు వాళ్ళందరికీ రామాయణం? భాష. ఎందుకు ఈ ఉదాహరణ అంతా ఇచ్చారంటే, భాష యొక్క వైవిధ్యంతో చాలా విషయాలు అర్థం కావు. అందులో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ వచ్చేసరికల్లా చాలా విషయాల మధ్య కాంట్రడిక్షన్స్ వస్తాయి, కానీ రామాయణంలో కాంట్రడిక్షన్ లేదు. మీరు కన్యాకుమారికి వెళ్ళిపోయి రామాయణం గురించి మాట్లాడినా, కేరళకి వెళ్ళిపోయి రామాయణం గురించి మాట్లాడినా, అందరికీ ఒకేలాగా అర్థమవుతుంది. నో కాంట్రడిక్షన్. అదే కథ, అదే కైకేయి, అదే మంధర, అదే రాముడు, అదే సీత, అదే రావణాసురుడు. ఎలాగా అది ప్రచారం చేయగలిగారు వాళ్ళు? ఏ టెక్నిక్ ఉపయోగించారు? ఆడియో విజువల్ పబ్లిసిటీస్ లేవు, వెబ్సైట్స్ లేవు, కంప్యూటర్స్ లేవు. రాత కూడా చాలా మందికి ఆ కాలంలో రాదు. మొన్న మొన్నటి వరకు మన భారతదేశంలోనే చాలా మందికి రాదు. ఓ 60-70 సంవత్సరాల కింద వెళ్ళిపోతే చాలా తక్కువ మందికి చదువు వచ్చు, కానీ రామాయణం అందరికీ వచ్చు. రామాయణం యొక్క కథ అందరికీ తెలుసు, డీటెయిల్స్ తో సహా. అలాగే మహాభారతం తెలుసు, అలాగే భాగవతం తెలుసు. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను. నేను కూడా లెక్చరర్నే కనుక నాకు కూడా ఇది ఒక చాలా విచిత్రమైనటువంటి సమస్య. ఎలాగ ఋషులు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, చిన్న కుర్రాడు దగ్గర నుంచి పెద్దవాడి వరకు, ఈ రామాయణము, మహాభారతము, భాగవతము అందించగలిగారు? ఎక్కడో ఆ విధానం దెబ్బతింది. ఈ గత 50 సంవత్సరాలలో ఇది తెలియనటువంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎంత ఘోరమైనటువంటి ఈనాడు పరిస్థితి వచ్చింది అంటే, కొన్ని సంవత్సరాల కిందట 1984 కరెక్ట్ గా చెప్పాలి అనుకుంటే, ఒక కాలేజీలో, ఒక డిపార్ట్మెంట్ లో కొత్తగా రిక్రూట్ అయ్యాడు లెక్చరర్ గా ఒక. అప్పుడే ఎంఎస్సీ పాస్ అయ్యాడు, రిక్రూట్ అయ్యి వచ్చాడు. ఆ డిపార్ట్మెంట్ హెడ్ కుర్చీ వెనకాతల వివేకానంద స్వామి వారి ఒక బొమ్మ ఉంది, నిలువెత్తు బొమ్మ. అతను వచ్చాడు ఆ కుర్రాడు. సరే, హెడ్కి రిపోర్ట్ ఇవ్వాలి కదా, జాయినింగ్ రిపోర్ట్. సరే, ప్రిన్సిపాల్తో చెప్పాడు, హెడ్ గారితో చెప్పాడు, అంతా చెప్పాడు. టైం టేబుల్ అది ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నాతో చెవిలో అడిగాడు, ఆ హెడ్ గారి వెనకాతలు ఉన్నటువంటి ఫోటో ఎవరిది అని. ఎంఎస్సీ స్టూడెంట్, వివేకానంద ఫోటో తీసి. నేను అతనికి నిజంగా తెలియదు అనుకోలేదు. నేనేమనుకున్నా అంటే, ఈ డిపార్ట్మెంట్ లో వివేకానంద ఫోటో ఎందుకని అడుగుతున్నాడేమో. నేను అలా ఆలోచించా, ఆయనకి ఇష్టంలే పెట్టుకున్నాడు అనుకున్నా. దాని తర్వాత 2-3 రోజుల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు అతను వివేకానంద ఎవరో తెలియదు. భారతదేశంలో ఎంఎస్సీ చదివినటువంటి ఒక వ్యక్తికి వివేకానంద అంటే ఎవరో తెలియదు, చూడలేదట ఫోటో. కానీ ఇలాంటి భారతదేశంలోనే కన్యాకుమారి నుంచి కేరళ వరకు, మన కాశ్మీర్ వరకు రామాయణం కథలు అందరికీ చెప్పగలుగుతున్నారు. రాముడి యొక్క లక్షణాలు అందరికీ చెప్తున్నాం, కృష్ణుడి యొక్క లక్షణాలు అందరికీ తెలుసు, కృష్ణుడి యొక్క లీలలు అందరికీ తెలుసు. అది మనకి నచ్చినా నచ్చకపోయినా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి మళ్ళా, కానీ ఆ కాంట్రడిక్షన్స్ ఉన్నా కూడా దాన్ని మనం తెలుసుకోగలిగాం. ఈ విద్య ఎలా వాళ్ళు మనకి నేర్పగలిగారు అనేది ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయమే. ఇన్ని రకాలైనటువంటి మనస్తత్వాలున్నా ఒక పుస్తకం చదివితే ఒకడు ఒకలాగా చెప్తాడు, ఇంకోడు ఇంకోలాగా చెప్తాడు కదా అదే విషయాన్ని. మరి రామాయణాన్ని అందరూ ఒకలాగా ఎలా చెప్పగలిగారు? అదే విచిత్రమైనటువంటి సమస్య, అది ఆలోచించండి. ఈ సమస్యకి జవాబుగా మన ఈ గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు ఎలాంటి వాడై ఉండాలి? 3 లక్షణాలు కలిగి ఉండాలి గురువుకి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడై ఉండాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడైనటువంటి గురువులు మన భారతీయ సంస్కృతి ముగ్గురిని చెప్తుంది. తల్లి మొదటి గురువు, రెండవ గురువు తండ్రి, తర్వాత మనకి విద్యాబోధన చేసేటటువంటి వ్యక్తి మూడవ గురువు. అదే రకరకాలుగా చాలా మంది గురువులు అందులో వెరైటీస్ ఉండవచ్చు విద్యాబోధన చేసేటటువంటి గురువులలో. ఈ మూడు గురువుల గురుత్వం ఎప్పుడైతే ఒక సంస్థలో ఉంటుందో ఈ రామాయణ మహాభారత భాగవతాలు స్పష్టంగా అందజేయబడతాయి. తల్లి, ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మలు, తాతలు తెలియకుండానే ఈ విద్యను అందజేసేవారు. వాళ్ళకి కూడా తెలియదు మేము చెప్తున్నామని, కథలు చెప్పటం రూపంగాను ఇంకో రూపంగాను రకరకాలైనటువంటి రూపంగా ఈ కథల ద్వారా, ఇప్పుడు పడుకునేటప్పుడు చెప్పేటటువంటి కథలు మాత్రమే వాళ్ళు అల్లరి చేయకుండా పాప వాళ్ళని ఆడించటానికి చెప్పేటటువంటి కథల ద్వారానే ఈ విద్యను బోధ చేశారు. ఇది జీవితానికి పనికొచ్చేటటువంటి విద్య అది. కానీ అలాంటి 12 అద్భుతమైనటువంటి విద్యలు 12 వ్రతాలుగా మనకు అందజేయబడ్డాయి. ఆ విద్యను మాత్రం మర్చిపోయాం మనం. రామాయణం, మహాభారతం, భాగవతం వాటినైతే మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం. వాటిలో చెప్పబడినటువంటి రహస్యాలను, వాటిలో చెప్పబడినటువంటి విషయాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. రాముడి యొక్క ఆదర్శాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, కృష్ణుడి యొక్క లీలల్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, కృష్ణుడి యొక్క జగద్గురుత్వాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం. కానీ వ్రతాలలో చెప్పబడినటువంటి అలాంటి కథలనే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వ్రతాలైతే మనం చేసేసుకుంటున్నాం తప్ప ఆ వ్రతాలలో చెప్పేటటువంటి కథలను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటి కథనే ఇవాళ పొద్దున్న మనం అనంత పద్మనాభ వ్రతం యొక్క విశిష్టతను అర్థం చేసుకుంటూ చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం అక్కడ? ఈ అనంత పద్మనాభ వ్రతము సచ్చక్రముల జాగరణ గురించి, పంచకోశముల అనావరణ గురించి, మూడు గ్రంథుల వేదన గురించి చెప్పేటటువంటి 14 ముళ్లతో ఏర్పడినటువంటి ఒక సూత్రము. సూత్రము అంటే ఫార్ములా. చేతికి మనం సూత్రం కట్టుకుంటాం, కానీ సూత్రము అంటే ఫార్ములా అని కూడా అర్థం ఉంది. అంచేత ఈ ఫార్ములాను మనం అర్థం చేసుకోవాలి. మనము ఈ సాధనకి వచ్చినటువంటి వాళ్ళకి ఇది అర్థం అవ్వాలి. మనం ఈ విద్య నేర్చుకోబోతున్నాం, మనకి మన షట్చక్రాల గురించి తెలియాలి, మనకి మన పంచకోశముల గురించి తెలియాలి, మనకి మన మూడు గ్రంథుల గురించి తెలియాలి. ఈ మూడు గ్రంథులు కాస్త మనం అర్థం చేసుకుందాం ఇవాళ. ఈ మూడు గ్రంథులలో మాండిక్యోపనిషత్తులో చెప్తుంది ఈ మూడు గ్రంథులు ఏంటి అంటే, ఒకటి జాగ్రత్తావస్థలో ఉన్నటువంటి గ్రంథి, ఇంకోటి స్వప్నావస్థ అనేటటువంటి గ్రంథి, ఇంకోటి సుషుప్తావస్థ అనేటటువంటి గ్రంథి. ఇవి మూడు గ్రంథులు మనని ఆపుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన జీవితాలలో ఎందుకు ఆనందం రావటం లేదో, ఓ ఎగ్జామినేషన్ లో 100 మార్కుల పేపర్ ఉంది, ఓ ఎగ్జామినేషన్ లో ఒకడు 25 మార్కులకి సంబంధించినటువంటి క్వశ్చన్ 100% కరెక్ట్ గా ఆన్సర్ చేశాడు. 100% అంటే వాడికి ఆ 25 మార్కులకి మొత్తం 25 మార్కులు వచ్చేస్తాయి. ఇంకా 3 ఉన్నాయి అక్కడ, ఇంకా 75 మార్కులు రావాలి కదా, ఇంకా 325 మార్కులు రావాలి. దాని గురించి వాడికి ఏమీ తెలియదు. అసలు అలాంటి క్వశ్చన్ కూడా వస్తుందని వాడికి తెలియదు. పరీక్ష గడిపాడు, బాగా చదువుకున్నాడు వాడు. 25 మార్కులకి మాత్రం 100% వాడు బాగా రాశాడు. ఇంటికి తిరిగి వచ్చాడు, రిజల్ట్ వస్తుంది. పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా వాడు? ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. నువ్వు 100% జాగ్రత్త అవస్థలో జీవించగలిగినా. స్వప్న స్థితి గురించి నీకు తెలియదు, సుషుప్తి గురించి నీకు తెలియదు, వీటన్నిటినీ కంట్రోల్ చేస్తున్నటువంటి తురి వ్యవస్థ గురించి మనకు తెలియదు, నాలుగో స్థితి గురించి. అంచేత మన భౌతిక జీవితంలో మీరు ఎంత గొప్పవాళ్ళైనా కూడా కంప్లీట్ ఫెయిల్ చూస్తే అది మనకి అర్థం అవ్వాలి. మీరు ఎంత గొప్పవాళ్ళైనా అయిపోవచ్చు, మీరు ప్రెసిడెంట్ అయిపోవచ్చు, లేకపోతే యుఎన్ఓ ప్రెసిడెంట్ అయిపోవచ్చు, లేకపోతే ఏదో చమత్కారం జరిగిపోయి ఈ 7 గ్రహాలకి మీరు అధిపతులు అయిపోవచ్చు. ఎలా అవుతారో నాకు తెలియదు, కానీ అయిపోయినా కూడా మీరు జాగ్రత్తావస్థలోనే ఉన్నారు, మెలకులోనే ఉన్నారంటే యు ఆర్ ఓన్లీ 1/4. ఒక పాదంలోనే ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా పరిపూర్ణత రాదు. అది మనకు అర్థం అవ్వాలి. మరి ఇంతకీ ఆ 4 స్థితులు మనకు ఎలా తెలుస్తాయి? మీకు మళ్లీ మళ్లీ నేను చెప్పాను, మీరు షట్చక్ర జాగరణ గురించి మాట్లాడుకుంటున్నా, పంచకోశ అనావరణ గురించి మాట్లాడుకుంటున్నా, మూడు గ్రంథుల భేదన గురించి మాట్లాడుకుంటున్నా కూడా మీరు చేయవలసిన పని మాత్రం ఏంటి అంటే, ఏం చేయాలి పని? కూర్చోండి మరి.
సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్.
ఇది ఫండమెంటల్ స్టెప్. ఇది చెయ్యకపోతే భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ఆధారం ఇది. ఇది మీరు మళ్లీ మళ్లీ నేర్చుకోండి. ముఖ్యంగా మన క్లాసులో కూర్చుంటున్నప్పుడు మాత్రము చూసే వాళ్ళకి ఏమనిపించాలంటే స్ట్రైట్ గా కూర్చున్నటువంటి విగ్రహాలు ఉన్నాయి, అసలు కదలిక ఉండకూడదు. మీరు అలవాటు చేసుకోండి. నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. బాహ్య జగత్తులో కూడా విద్యాబోధన ఎక్కడ జరిగినా కూడా కూర్చునే ఉంటారు వినేవాళ్ళు, క్లాసెస్ లో కూడా కూర్చునే ఉంటారు, ఫోటో క్లాస్ లో చదివినా కూర్చునే ఉంటారు, ఎంఎస్సీలో చదివినా కూర్చునే ఉంటారు, ఎవడో ఒకడు చెప్తూ ఉంటాడు, వాళ్ళ జీవితం మిగతా వాళ్ళందరూ కూడా కూర్చునే ఉంటారు. స్థిరంగా కనుక మీరు కూర్చోగలిగితే విద్య దానంతట అదే మీలోకి ప్రవేశిస్తుంది అనేటటువంటి భారతీయ ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోండి. మీరేం చదవక్కర్లే, ఏ విద్యను మీరు పాటించక్కర్లే. సిద్ధిసాయి కాని, వెంకయ్య స్వామి కాని, చివటం అమ్మ కాని ఏం చదివారు? ఏమి చదవలే. కానీ మానవ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలకు వాళ్ళు సమాధానం ఇవ్వగలిగారు. మీరు ఇవ్వగలుగుతారు. కావలసింది ఏంటి అంటే మీరు ఇలా కూర్చోగలగటం స్థిరంగా. సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఏం చెప్తాను మళ్లీ మళ్లీ మీకు? మీరు ఇలా కూర్చున్న తర్వాత శ్వాసని గమనించుకోండి. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తుంది. రిపీటెడ్ గా మీరు సాయంత్రం పూట ఎప్పుడో కలిసి సామూహికంగా ఈ సాధన చేసుకుంటున్నప్పుడు ఒకటి మళ్లీ మళ్లీ మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి, శ్వాస లోనికి ఎలా వెళ్తోంది అన్నది మీరు గమనించాలి, ఎలా బయటికి వస్తోంది అన్నది గమనించాలి. దాని మీద మీ దృష్టి ఉండాలి. ఏకాగ్రత అంతా కూడా దేని మీద ఉండాలి అంటే, మీరు కూర్చున్నారు, స్థిరంగా కూర్చున్నారు, అంతా బాగానే ఉంది, కానీ కళ్ళు మూసుకున్న తర్వాత శ్వాస లోనికి వెళ్తోంది బయటకు వస్తుంది, లోనికి వెళ్తోంది బయటకు వస్తుంది. సైన్స్ ఏం చెప్తుంది అంటే, మీకు ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం కావాలి అంటే ఫండమెంటల్స్ వెళ్ళమంటుంది. కెమిస్ట్రీలో వాటిలో ఎలాగే ఈ రసాయనిక చర్యలు అవి జరుగుతున్నాయి, ఇన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, ఇవంతా ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవాలి అంటే వాళ్ళు మూలతత్వానికి వెళ్ళిపోతే మూడు ఫండమెంటల్ పార్టికల్స్ ని పట్టుకున్నారు వాళ్ళు ఆటంలో. దాన్ని న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అంటాం. మన మానవ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి కూడా గురువులు మూడు ఫండమెంటల్ పార్టికల్స్ పట్టుకున్నారు. ఈ మూడు పట్టుకోగలిగితే మీరు ఈ మొత్తం సృష్టిని మీరు సృష్టించవచ్చు. దాన్నే శబ్ద బ్రహ్మ అన్నారు. ఈ మొత్తం సృష్టిని మీరు కూడా సృష్టించవచ్చు. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను గురించి తెలిసినటువంటి కెమిస్ట్ ఎలాగైతే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం కెమిస్ట్రీని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతే కనీసం అర్థం చేసుకోగలుగుతున్నాడు ఇది ఇలాగే జరుగుతుంది అని. అలాగే మీ జీవితాలలో ఈ మూడు ఉన్నాయి, ఆ ఊ మా. ఈ ఆ ఊ మాకి శ్వాసకి ఉన్న సంబంధం అర్థం చేసుకోండి. లోనికి వెళ్తున్నటువంటి శ్వాస సృష్టిని ప్రారంభింపజేస్తుంది. ఆ లోపల నుంచి బయటకు వచ్చే లోపల అది కావలసినటువంటి స్వరూపాన్ని పొందుతుంది. ఊ బయటకు వచ్చేసిన తర్వాత దాని పని అది చేసేసుకుంటుంది. మా ఈ సిద్ధాంతాన్ని చెప్పేటటువంటి ఏ బ్రహ్మ విద్య అయితే ఉన్నదో, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ అంటే సృష్టి, స్థితి, వినాశానికి తగినటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలను అర్థం చేసుకునేటటువంటి విద్య గురువు నేర్పేవాడు. నేర్పితే ఏం జరిగేది? అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అన్నిట్లోనూ కూడా ఒక కణంలో ఐదేళ్ల ప్రహ్లాదుడు దాన్ని పట్టుకోగలిగాడు, మహామహా పండితులు దాన్ని పట్టుకోలేకపోతున్నారు. మీకు తెలీదు, ప్రహ్లాదుడికి వెర్రిగా నవ్వు వచ్చేసేదిట, ఆపుకోలేక బయటకు ఎక్కడికో వెళ్లి నవ్వుకునేవట, ఎప్పుడెప్పుడు నవ్వుకునేవట, విష్ణు ఎక్కడున్నాడు అని వాళ్ళ నాన్న అడిగినప్పుడల్లా విడిగి నవ్వు వచ్చేదిట, పిచ్చి నవ్వు వచ్చేదిట. మనకి కూడా చాలా సీరియస్ గా మనం చదువుతాం, విష్ణువుని వెతుక్కుంటున్నాడు మూడు లోకాలలో, ఎవరా విష్ణు వెతుక్కునేది? హిరణ్య బంగారాన్ని చూసేవాడికి విష్ణు ఎప్పుడూ కనిపించడు, వాడు వెతుక్కుంటూ ఉంటాడంతే. హిరణ్య కశ్యపుడు అంటే హిరణ్య పశ్యపుడు. ధనం మీద, కోరికల మీద మనస్సు ఎప్పుడైతే మంది వెళ్తుందో సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు కనిపించడం మానేస్తాడు. అందుకనే నువ్వు వచ్చేది ప్రహ్లాదుడికి, అన్ని చోట్ల ఉన్నవాడిని వెతుక్కోవటం ఏంటి? అంతేత పిచ్చిగా నవ్వుకునేవాట, అందుకనే అతని పేరు. అతనికి నవ్వు ఆగేది కాదు, మీకు నవ్వు రాదా, ఎదురుకుండా ఉంది, ఎక్కడుంది అని అడుగుతున్నాడు. చాలాసార్లు కథ మనం చెప్పుకుంటాం కదా, ఒక యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ గారు యూనివర్సిటీకి బయలుదేరాలి, ఆయనకు అన్ని అందజేసేటటువంటి భార్య అన్ని ఇచ్చేశాను కదా మీకు, ఇంకా నేను గుడికి వెళ్తాను అని చెప్పి గుడికి వెళ్ళింది. ఇంకా బయలుదేరేటప్పుడు ఈయన కళ్ళజోడ ఎక్కడుందో వెతుక్కుంటున్నాడు, ఇంకా విసుక్కున్నాడు, అన్ని ఇస్తానని చెప్పింది, అసలు ఎప్పుడు ఇంతే టైంకి అసలైంది ఇవ్వదు. సరే అదృష్టం బాగుండే అతన్ని భార్య ఎందుకు తొందరగా వచ్చింది గుడి నుంచి. వచ్చాక ఏంటి నువ్వు అన్ని ఇచ్చానంటే నా కళ్ళజోడ ఏదన్నాడు. ఎక్కడుంది కళ్ళజోడ మీకు తెలుసు కదా, ఇలా పెట్టుకున్నాడు అనమాట, ఇంకా వెతుక్కుంటున్నాడు. మరి మనకు నవ్వు వచ్చింది కదా, మరి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఉంటే మీకు నవ్వు రాక ఏమవుతుంది? ప్రహ్లాద స్థితి అంతే. చివరికి ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు అని అడిగి, ఎక్కడుంటాడని అడిగాడు, ఈ స్తంభంలో ఉంటాడా అని అడిగట. నాకు చాలా గ్యారంటీగా నాకు నమ్మకం ఏంటంటే, బై ఛాన్స్ అక్కడి నుంచి ఓ బొద్దింక వెళ్తూ ఉంటే, మరి ఆ కాలంలో బొద్దింకలు ఉండేవో లేవో నాకు తెలియదు, ఉన్నాయనుకుందాం, ఇందులో ఉందా అని అడిగింటే ప్రహ్లాదుడు ఏం జవాబు చెప్పుండేవాడు? ఖచ్చితంగా బొద్దింకలో కూడా. మరి ఇంత మనకి తెలిసి అన్నిట్లా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువుని చూడగలుగుతున్నామా? థీరీ అయితే మనకు అర్థమైంది, డౌటే లేదు అందులో మనకి. కానీ శునిచేవ శ్వపాకేచ పండిత సమదర్శిన, దానిపైన ఒక లైన్ ఉంది, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. ఇందులో మనం భగవంతుని చూడగలం, విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడు. ఎందుకు విద్యా వినయ సంపన్న అన్నాడు? రావణాసురుడు కూడా బ్రాహ్మణే, కానీ రావణాసురుడిని విద్యా వినయ సంపన్నుడు కాదు. అంచేత ఏమనంటాం మనం? రాక్షసుడు అంటాం. అంచేత బ్రహ్మణత్వం గురించి తపస్సు గురించి తెలిసినా కూడా విద్యా వినయం లేకపోతే భగవంతుడు అక్కడ ఉన్నా ఏం చేస్తాడు? మళ్లీ ఆ రూపాన్ని తీసేసి తలను కల్పేసుకుంటాడు రావణాసురుడిని. అంచేత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. కామధేను అని ఆవులో కూడా మనం భగవంతుడిని చూడగలం, ఐరావతం అనేటటువంటి ఏనుగులో కూడా మనం భగవంతుడిని చూడగలం, కానీ శునిచేవ శ్వపాకేచ ఇక్కడ మాత్రం మనం భగవంతుడిని చూడలేకుండా ఉన్నాం. కానీ చూడగలగాలి, ఆ విద్య మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. కాలికి పెట్టుకునేటటువంటి ఒక వస్తువు కింద పడిపోయింది, చేతి పెట్టుకున్నటువంటి ఒక వస్తువు పడిపోయింది, మెడలో ఉన్నటువంటి ఒక వస్తువు పోయింది అని ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఇమ్మీడియట్ గా మనం వేసేటటువంటి ప్రశ్న ఏంటి వేస్తాం? అది దేంతో చేశారు? పంచలోహాలేనండి, రాగితో చేసింది, పోతే పోయిందిలే, ఏం పట్టించుకో మనం. బంగారాందండి, ఫినిష్. వాడికంటే ముందు మనకి వచ్చేస్తుంది, అయ్యో అంత ఖరీదైన వస్తువు పోయిందా అని. ఇంకా చేస్తే అది కాలికి పెట్టుకునేదే, కానీ కాలికి పెట్టుకునేది అని లో ఒపీనియన్తో మనం చూడలేదు దాన్ని. ఏ రూపంతో చూస్తున్నాం దాన్ని? బంగారంగా చూస్తున్నాం, కాలికి పెట్టుకుంటోందా? అదేవిధంగా శునిచేవ శపాకేచ అనేటువంటి ఈ యాంగిల్లో ఆ భగవతత్వాన్ని మనం దర్శించటానికి క్లాసెస్ పెట్టుకుంటున్నాం. అది అర్థం చేసుకోండి. ఆ లక్ష్యాన్ని మనం మర్చిపోతే మళ్ళీ అక్కడే ఉంటాం. మళ్ళా మనం ఆ లక్ష్య సాధనకి ఏకైక మార్గం ఏంటంటే శ్వాసను గమనించుకోవటం. శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది. ఇదే ప్రక్రియ చెట్టుకి జరుగుతోంది, ఇదే ప్రక్రియ రాళ్లకి జరుగుతోంది, ఇదే ప్రక్రియ దేవతలకి జరుగుతోంది. కామన్ గా ఉండే ప్రక్రియ ఏంటంటే శ్వాస పీల్చుకోవటం, శ్వాస వదలటం. అంచేత ఫండమెంటల్ అన్నిటికంటే మూలభూతమైనటువంటి ఆ శక్తిని మనం పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము అని గుర్తుంచుకోండి. రిపీటెడ్ గా మీరు చెప్పుకోండి. కూర్చున్నప్పుడు ఉత్తినే కూర్చున్నాము, మేము చాలా బాగా చేశాం మాస్టర్ శ్వాసని, మత్తులోకి వెళ్ళిపోయాం, ఆ దర్శనాలయ్యా ఈ దర్శనాలయ్యా ఏవి కనిపించినా అన్ని మంచివే, మంచిదే, మార్గంలో వెళ్తున్నాం మనం, రకరకాలైనటువంటి అనుభూతులు వస్తాయి. అప్పుడు మీ శ్వాసే, మీరు వదిలిన శ్వాసే అతను పీలుస్తున్నాడు, అతను వదిలిన శ్వాసే నేను పీలుస్తున్నాను అనేటటువంటి భావం చెప్పటం తేలిక, ఇది అనుభూతి కష్టం. కానీ ఇక్కడ ఇంతమంది మనం కూర్చుని ఉన్నాం, ఎవరి శ్వాస ఎవరు పీలుస్తున్నారు? కొత్త శ్వాస ఎక్కడి నుంచైనా వస్తోందా? కొత్త వాయువు ఎక్కడి నుంచైనా వస్తోందా? రావటం లేదు కదా. మరి ఎందుకు ఈ గందరగోళాలంతా, ఇన్ని మతాలంతా కూడా, ఇంత గందరగోళాలంతా కూడా అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు ఇన్ని మతాలు అక్కర్లే, ఇన్ని విషయాలే అక్కర్లే, ఆ శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, ఆ శ్వాస లోపలికి బయటికి వస్తున్న ప్రక్రియలోనే ఈ ఆరు చక్రాలు జాగృతం అవుతున్నాయి, ఈ ఐదు కోశాలు ఏర్పడుతున్నాయి, ఈ మూడు స్థితులు ఏర్పడుతున్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో, ఇటు కుండలిని జాగరణ లేదు, ఇటు పంచకోశములు లేదు, ఈ మూడు గ్రంథులు లేవు. అంచేత ఈ బేసిస్ మీరు పట్టుకుంటున్నారు, అది అర్థం చేసుకోండి. కానీ ఇందులో చాలా లాభాలు కూడా ఉన్నాయి మీకు. మీరు ఇది మొదలెట్టగానే ఏమైపోతుంది, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఈ యోగము ఆత్మసంయమన యోగము చెప్తూ భగవద్గీతలో చెప్తాడు, నీకే తెలుస్తుంది బాబు, ఇంతకంటే గొప్పదైనటువంటిది నేను నా జీవితంలో ఎప్పుడూ పొందలేదు. మీకు వస్తాయా జీవితంలో అనుభూతులు? గ్యారంటీ ఇస్తున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కానీ ఇది అర్థం చేసుకోండి, ఏం చెప్తున్నాను, ఈ భావం అర్థమవుతోందా మీకు? శ్వాస చూడటానికి మీరు కూర్చున్నప్పుడు శ్వాస మాత్రమే చూడండి తప్ప దయచేసి ప్రాణాయామాలు చేయకండి, మంత్రజపాలు చేయకండి, ఏమీ చేయొద్దు. ఇన్ని ఏళ్ల బట్టి మీరు శ్వాస పీలుస్తున్నారు, మళ్లీ ఇప్పుడు స్పెషల్ గా మీరేం మార్పు చేసుకోకల్లే, గమనించటమే, దాన్ని చూడటమే అంతే. అందుకే దాన్ని ద్రష్ట అంటాం. ద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్ట ఆ కారు ఏదో వెళ్ళిపోతూ ఉంటే ఆ కారు స్పీడ్గా వెళ్ళాలి అని అనుకోడు, కారు మెల్లిగా వెళ్తూ ఉంటే ఇందుకు మెల్లిగా వెళ్తోంది అని కూడా అనుకోడు, చూస్తూ ఉంటాడు. మీరు శ్వాసని చూస్తూ ఉండాలి, ఇంకేమి చేయవద్దు, అదే మిమ్మల్ని గమ్యం వరకు తీసుకెళ్తుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత నలుగురు ఐదుగురు కూర్చొని చేసుకుంటున్నప్పుడు ఎవరో ఒకళ్ళని కాపలా పెట్టుకోండి, కళ్ళు తెరిచి ఉంచి, చిన్నగా కూర్చున్నారా లేదా, మెడ స్ట్రైట్ గా ఉందా లేదా, పద్మాసనం వేయటానికి ట్రై చేయండి. ఇంచేత పద్మాసనం వేస్తేనే దేవత సాక్షాత్కారం జరుగుతుంది, షార్ట్ కట్స్ లేవు, ఎవరు చెప్పినా నమ్మకండి. ఇంచేత అందరూ భగవంతుల యొక్క చిత్రపటాలు మీరు చూడండి, అందరూ పద్మం మీదే ఉంటారు. ఎందుకు పద్మం అంటే పద్మాసనం కనుక. అంచేత ఒక్కొక్క స్థితి రావటానికి ఒక్కొక్క ఆసనం చాలా ముఖ్యం మనకి. మరి పద్మాసనం మేము వేయలేం కదా మాస్టరు, ప్రయత్నించండి, ఖచ్చితంగా వస్తుంది. నేచర్ క్యూర్ హాస్పిటల్లో రెండేళ్ల కిందట నేను ఉన్నప్పుడు నా పక్కన ఉన్నటువంటి రూమ్లోనే 160 కిలోల వెయిట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, 160 కేజీస్. మీకు ఐడియా ఉంది కదా 160 కేజీస్ అంటే ఎంత ఉంటాడు. అందులో అతను రాజస్థాన్ నుంచి వచ్చాడు, పేరు గుర్తు రావటం లేదు. రాజస్థాన్ నుంచి 7 అడుగులు ఎత్తు, మోకాలు నొప్పి ఆయనకి, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. 60 ఏళ్ళు ఆయన, మంచి బిజినెస్ మ్యాన్ చాలాను, కానీ ఎందుకో మోకాలు వంగటం లేదు అతండి. సరే, అన్ని డాక్టర్లకి చూశాకే కదా అక్కడికి వెళ్తారు నేచర్ క్యూర్కి, ఎక్స్పర్ట్స్ అందరూ ఢిల్లీ బేస్డ్ బిజినెస్ మ్యాన్. ఆయన వచ్చాక రాగానే జిందల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఆసనాలు వేయాలండి. ఆసనాల్లో నేర్పేది ఇదే కదా పద్మాసనం. పద్మాసనం ఏమేస్తాడు మోకాలు నెప్పి? నేను ఎక్కడ అసలు ముందు కాలు ఎత్తలేడు, ఇంతింత కాలే, ఈ కాలు ఎత్తి ఈ కాలు మీద పెట్టాలి, అది ఎత్తి ఇక్కడ పెట్టాలి. మీరు ఊహించుకోండి, అసలు భలే మాకు ఆనందంగా ఉండేవాడు, చాలా జోవియల్ గా ఉండేవాడు, భలే ఆనందంగా నవ్వుకునేవాడు, అందులో మేము చాలా కొంచెం ఫ్రెండ్స్ అయ్యాం. అందులో ఇంకోటి ఏంటి, ఈ ఆసనాలు ఎగ్గొట్టేవాడు. నేనేమో పద వస్తున్నావా అనేవాడిని, ఇవాళ రావాలని లేదు అనేవాడు. సరే, ఈ లోపల అక్కడ ఎంత స్ట్రిక్ట్ అంటే వాళ్ళు, వీడు టైంకి రాలేదు కదా ఆసనానికి, నలుగురు వచ్చేవాళ్ళు మోసుకెళ్తాడు. లిటరల్ గా ఎత్తేవాళ్ళు, ఎంత కష్టపడి ఎత్తేవాళ్ళు. మీరు కూడా ఈ సాధనకి ఎవరైనా రాకపోతే మీరు బానేయకండి ముందు. మీరు రెగ్యులర్ గా ఉంటూ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళని ఎత్తుకు తీసుకొచ్చేసేయండి. ఆ మానసిక, అందువల్ల ఆ నేచర్ క్యూర్ హాస్పిటల్ కి అంత పేరు. కానీ ఇంతగా అసలు విషయం ఏంటి అంటే, 21వ రోజు అతను పద్మాసనం వేశాడు. ఉంటే గాల్లో ఖచ్చితంగా ఆరు అంగుళాలు మీరు లేస్తారు, పతంజలి యోగులు లేస్తారు. మీరు కరెక్ట్ గా చేస్తే, కరెక్ట్ గా చేస్తే అంటే నా మామ అర్థమైంది కదా, దృష్టి శ్వాస మీద ఉంటే. అంతకంటే ఇంకేం చేయకల్లే మీరు. మీరు నేను గాల్లో తేలేనా లేదా అని ఇలా చూసుకుంటూ ఉండకండి. చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా గాల్లో తేరరు. కానీ మీరు కరెక్ట్ గా చేశారు అన్నదానికి ప్రూఫ్ అది, ఖచ్చితంగా గాల్లో తేలుతారు మీరు. ఈ విద్యను అభ్యసించినటువంటి లారీ మాసయ్య. ఎవరు లారీ మాసయ్య? బాబాజీ. ఏ బాబాజీ? సినిమా. సినిమా బాబాజీయే. ఆ బాబాజీ శిష్యుడు. అర్ధరాత్రి పూట చేసుకునేవాడు జపం. ఒకరోజు ఆయన భార్య నిద్రలేస్తే ఆయన మంచం మీద లేడు, తలుపు గడియ పెట్టింది. కాశీలో 18 అడుగులు ఎత్తు, ఇంకా ఎత్తుంటాయి. ఏంటి రూఫ్స్? పాతకాల పిళ్ళు కదా. అంటే ఇలాగా లెవెల్ ఏంటంటే చాలా ఎత్తుగా ఉంటాయి కాశీలో. ఈ గంగానది ఒడ్డున అక్కడ కూడా ఆ గదులు చాలా ఎత్తుగా కడతారు. గదులు కాదు, ఏంటంటారు దాన్ని, అర్థమైందా నేను చెప్తాను? సీలింగ్ ఎత్తుగా ఉంటుంది. ఈయనేమో కింద పడుకుని ఉంటారు మంచం మీద. చూసింది చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేట. గబుక్కుని తల తగ్గి చూస్తే పైన ఉన్నట్ట. కంగారు పడకు, నీకు నేర్పుతానులే ఈ విద్య అన్నట్ట. ఖచ్చితంగా ఇది జరుగుతుంది మీకు. మహేష్ యోగి 6000 పేజీల రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశాడు, ద ఫ్లయింగ్ యోగీస్ అని. నేర్పుతానంటున్నాడు అది. 7000 మంది ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఏ విధమైనటువంటి ఆపద రాదు అని ఆయన సిద్ధాంతం అది. 7000 మందిని మనం పట్టుకోలేకపోతున్నాం ఈ విద్య నేర్చుకునేవాడిని. చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో. మరి మీకు ఇది అర్థమైంది కదా, ఎంత అద్భుతమైనటువంటి లక్ష్యం వైపు మనం ప్రయాణిస్తామో గుర్తు. ఇన్విన్సిబుల్ భారతదేశము, అజేయ భారత్. అజేయ భారత్ అనేది పూర్వకాలం ఉండేది. మన దేశం ఎవరి మీదకి ఆక్రమణ చేయలేదు, మన మీదకి ఎవడూ రాలేదు. వచ్చిన వాళ్ళందరూ మనలో కలిసిపోయారు. కలిసిపోవటమే తప్ప, అఖండ మండలాకారమే తప్ప, మన వెళ్ళ వెనక్కి తిరిగి వెళ్ళటం లేదు. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అంటే భారతదేశమే. భారతదేశానికి ఎవడో వచ్చేసినా వాడు భారతీయుడే అయిపోతాడు తప్ప ఇంకేం అవడు వాడు. అలాంటి భారతదేశంలో మీరు పద్మాసనం వేసుకుని కూర్చుంటే ఆ రంగుళాలు పైకి లేవగలరు అంటే అది ఆశ్చర్యంగా చూస్తున్నారు మీరు. అది మన ఇంట్లో కామన్ అయిపోవాలి. అసలు పిల్లవాడు ఎవడైనా 8 ఏళ్ళవాళ్ళు 9 ఏళ్ళవాళ్ళు మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ 5-6 ఏళ్లలో ఈ రోజు రాబోతోన్నది. ఏంటో మాస్టరు, వాడు కూర్చుంటాడు పద్మాసనంలో లేవడు, ఏదో జబ్బుంది వాడికి మందు వేయండి అని అడిగే రోజు వస్తుంది. ఎక్కడో కరెక్ట్ గా చేయటం లేదు వాడు. ఇప్పుడు ఇదే ఆశ్చర్యంగా ఉంది కదా, పద్మాసనంలో కూర్చుంటే లేవటం. రాబోయేటటువంటి రోజుల్లో పద్మాసనంలో కూర్చోగానే మీరు లేవలేకపోతే ఖచ్చితంగా మీది ఏదో చక్రంలో దోషం ఉంది, ముందు డాక్టర్ దగ్గరికి పదండి అంటారు. కానీ అలాంటి రోజు రావాలి అంటే ఆ భావం అర్థం చేసుకుని ఎంత ఉత్కృష్టమైనటువంటి రోజుల వైపు మనం ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తున్నామో, భారతదేశాన్ని తిరిగి మళ్ళా ఆ జగద్గురు పీఠం మీద అంటే భారతీయులమని గర్వం. కానీ మిగతా వాళ్ళని మనం ఏం నీచ చూపేం చూడటంలే. మనకి ఈ విద్య ఉంది, మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం షట్చక్రాల గురించి, 5 కోశాల గురించి, 3 గ్రంథుల గురించి. అదే మీరు నోబెల్ ప్రైజ్ విన్నర్ అనేటువంటి ఓ ఫిజిక్స్ లెక్చరర్ దగ్గరికో ఫారిన్ కంట్రీలో వెళ్ళండి, వాడికి ఏమీ అర్థం కాదు షట్చక్రాల అవేంటంటాడు, 5 కోశాల అవేంటంటాడు. మీకు తెలుసు ఇది, మీరు వాళ్ళకంటే ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుందా. కానీ ఆ ధ్యానాన్ని మనం ఉపయోగించుకునేటటువంటి విద్య లేదు మనకి. మరి విద్య లేదని కూర్చుంటే ఎట్లా? ఈ విద్య నేర్చుకోండి, ఈ సాధన చేసుకోండి. ప్రతిరోజు క్రమం తక్కకుండా పొద్దున్న సాయంత్రం సమం కాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రం స్వం దిశ్చ నవలోకయన్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆసనాలు రెగ్యులర్ గా వేసుకోండి. ఆసనాలలో ఉన్నటువంటి చాలా పెద్ద గొప్పతనం ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక సమస్య పరిష్కారం కావాలి అంటే దానికి సంబంధించినటువంటి ఆసనంలో కూర్చుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. మళ్లీ ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు 10 ఆసనాలు చెప్పాను నేను. మీకు ఏదైనా సమస్య ఉంటే, సమస్య అవ్వాలి అది, అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అబ్బాయికి ఉద్యోగం రావటం లేదు, లేకపోతే ఏదో డయాబెటీస్ ఉంది, క్యాన్సర్ ఉంది, బాధలు ఉన్నాయి, రకరకాలైనటువంటి బాధలు, మీకు ఏ విధమైనటువంటి సమస్య ఉంటే ఆ సమస్య నివారించడానికి దానికి తగిన ఆసనంలో కూర్చుంటే ఆ సమస్య నివారించబోతుంది. కాలేజీలో స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఏ ఆసనం దగ్గరికి వెళ్ళాలి, హెడ్ మాస్టర్ అనేటటువంటి ఆసనం దగ్గరికి వెళ్ళాలి. అంతేగా, ఆయనే సాల్వ్ చేయగలడు. మీరు మీరు విన్నా జరగదు. జిల్లాలో ప్రాబ్లం వచ్చింది, కలెక్టర్ అనేటటువంటి ఆసనం దగ్గరికి వెళ్ళాలి. స్టేట్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చీఫ్ మినిస్టర్ అనేటటువంటి ఆసనం దగ్గరికి వెళ్ళాలి. అదొక కుర్చీయేగా, ఆసనం అంటే ఒక స్టేట్, ఆ అర్హత ఉన్నటువంటి ఒక స్థితి. దేశంలోనే ఒక ప్రాబ్లం వచ్చింది, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఆసనాల పేర్లలోనే మీకు ఏ ప్రాబ్లమ్స్ అది నివారిస్తుందో తెలుపుతుంది. మీరు కరెక్ట్ గా వేసుకోవటం కనుక నేర్చేసుకుంటే ఆ 10 ఆసనాలు, అలా కూర్చోండి ఆ ఆసనంలో, మీకు ఆ పరిస్థితులు నివారింపబడతాయి. కానీ ఇవాళే నేను నేర్చేసుకుని రేపే నాకు ఫలితాలు రావాలి, ఇవాళే ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోయినటువంటి కుర్రాళ్ల దగ్గరికి వాళ్ల తల్లిదండ్రులు కూడా మందు తీసుకోరు, ఇవాళే జాయిన్ చేసి వచ్చారు పిల్లవాడిని ఎంబీబీఎస్ కోర్సులో, వాళ్ళ తల్లిదండ్రులు వాడి దగ్గర మందు తీసుకుంటారా, ఎప్పుడు తీసుకుంటారు? అంచేత ఒక భౌతికమైనటువంటి విద్య నేర్చుకోవటానికి మీరు 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఆగితే, కానీ 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఆగామని చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతారా, లేకపోతే రోజు వెళ్తున్నాడా లేదా అని చూస్తారా? మరి రోజు ప్రాక్టీస్ చేయండి, రోజు దానికి కావాల్సినటువంటి టైం కేటాయించండి. నెక్స్ట్ సంవత్సరం లోపల మీకు చాలా లాభాలు కనిపిస్తాయి. ఆ లాభాలు కల్పించిన వాళ్లే మిగతా వాళ్లకి మార్గదర్శకులు అవుతారు. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకోటి ఏం చెప్పాను నేను మీకు, శ్వాస అయిపోగానే 3 సార్లు ఈ సాధన చేస్తున్నప్పుడు మనం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీషా గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోపమన్ కాలే వర్షతు పరిజన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాః. ఇంతకంటే పెద్ద కోరిక మీరు ఏమి కోరగలరు? కెన్యూ? ఏంటి కోరుతున్నాం మనం అక్కడ? సస్యశ్యామలమైనటువంటి, సువిక్షమైనటువంటి, సకాలంలో వర్షాలు పడేటటువంటి, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది అది, సకాలంలో వర్షం పడేటటువంటి, సవ్యమైనటువంటి రాజు రాజ్యం చేస్తున్నటువంటి, ఏ విధమైనటువంటి దుర్భిక్షము బాధలు లేనటువంటి, నక్సలైట్స్ టెర్రరిస్ట్ లేనటువంటి, పిల్లలుంటే మనవలుండాలి, మనవలుంటే ధనం ఉండాలి, ధనంతో పాటు 100 ఏళ్ళు మేము హాయిగా బతకాలి. 100 ఏళ్ళు మళ్ళా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఇంతకంటే ఏం కోరుకోగలరు మీరు? ఇందులో మీకు తీరని కోరిక ఏమైనా ఉందా చెప్పండి. ఇంచేత దీన్ని మనం ధ్యానం మొదలెట్టే ముందు, శ్వాసను గమనించిన తర్వాత ఓంకారానికి ముందు, ఓంకారం అయిపోయిన తర్వాత మళ్ళా చివరిలో కూడా గబగబ చదవద్దు. ఫీలింగ్, ఆర్తి, ప్రార్థన అంటే అర్థించటం. మీరు అర్థించాలి ప్రకృతిని. ప్రకృతి అంతా ఇచ్చేది అది గుర్తుంచుకోండి. సైంటిస్ట్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చేది ప్రకృతే, రైతుకి బియ్యం ఇచ్చేది ప్రకృతే. ప్రకృతి తప్ప మనకి పెద్ద దాత ఎవరూ లేరు. అంచేత ప్రకృతిని అర్థం చేద్దాం మనం. అంచేత ఈ చివరి రోజు ఇది నేను చెప్పినటువంటి పాయింట్స్ లో మీ చేత సాధన నేను చేయించలేదు. ఇవాళ మీకు నేను రెస్ట్ ఇస్తున్నాను. మీరు ఇన్ని రోజులు బట్టి కూర్చుని 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 సమంకాయ శిరోగ్రీవం ధారయన్ మచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకయన్. మర్చిపోవద్దు దీన్ని. ఓంకారం ఎలా చేసుకోమని చెప్పాను? ఖచ్చితంగా మీ కడుపు లోపలికి వెళ్ళాలి అంటున్నప్పుడు కడుపు లోపలికి వెళ్తుందో లేదో చూసుకోండి. అది కరెక్ట్ ఇంటర్నేషన్ వస్తుంది. ఆ భారతీయ ఆధ్యాత్మికత ఈ జీవిత విద్యను నేర్పుతుంది. శ్వాస ఎలా పీల్చుకోవాలి, లోపల దాన్ని ఏం చేయాలి, బయటకి ఎలా వదలాలి, ఈ మూడు మనకి రావు. దానంతా జరుగుతోంది, దానంతా ఆగుతోంది. ఎప్పుడు పుడతామో మనకి తెలియదు, ఎప్పుడు చస్తామో మనకి తెలియదు. కానీ యోగి ఎప్పుడు పుడతాడో వాడికి తెలుసు, ఎప్పుడు చస్తాడో వాడికి తెలుసు, మళ్ళా ఎక్కడ పుట్టాలో వాడికి తెలుసు. ఇంకేదంటే ఈ శ్వాస అది చేస్తుంది వాడికి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ బ్రహ్మ అకారం గురుర్ విష్ణు మహేశ్వర మా లైకారకుడు ఆ ఊ మా అనేటటువంటి కాంబినేషనే సహ పూర్వేషామపి గురు కాలేన ఆనవచ్చేదా. ఈ ఓంకారాన్నే గురువులందరికీ కూడా గురువు. ఇంకంటే ఆ గురువు కూడా శ్వాస ఉంటేనేగా నీతో మాట్లాడేది. ఇంచేత ఈ మూలభూతమైనటువంటి సిద్ధాంతాన్ని మనం మర్చిపోకుండా క్రమక్రమంగా షట్చక్ర జాగరణ వైపు, పంచకోశ సాధన వైపు, మూడు గ్రంథుల భేదన వైపు మనం క్రమక్రమంగా వెళ్తున్నాం. దానికి ఆధారభూతమైనటువంటి సాధనలు ఈ పూర్ణిమ నాడు నేర్చుకున్నాం. నెక్స్ట్ పూర్ణిమ నాడు మూలాధారానికి సంబంధించినటువంటి సాధనలు మనము హైదరాబాద్ పూర్ణిమలో నేర్చుకుంటాం. స్వస్తి.